ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारम् व्याप्तम् येन चराचरम् यत्पदम् दर्शितम् येन तस्मै श्री गुरवे नमः। आपो वरदा देवी अक्षरे ब्रह्मवादिनी गायत्रीं छन्दसा माता ब्रह्मयोनिर्नमोऽस्तु ते। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यम् भगो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यम् भगो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यम् भगो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्।
मन भारतीय संस्कृति की కర్మ సిద్ధాంతము పునర్జన్మ ఇవి రెండు ఆధారాలు. కర్మ సిద్ధాంతం ఏం చెప్తుంది, మనం ఏమి నాటుకుంటాము అదే కోసుకుంటాం. మనం వెంకటేశ్వరుని జీవిత చరిత్ర కాస్త స్పష్టంగా చదువుకున్న వాళ్ళు, విషదంగా అర్థం చేసుకున్న వాళ్ళు ఉండి ఉంటే చదవటం వేరు, అధ్యయనం చేయటం వేరు. ఆ తేడా మాత్రం మీరు కాస్త అర్థం చేసుకోండి. మనలో గురు చరిత్రలు చదవని వాళ్ళు ఎవరు ఉండరు గ్యారంటీగా, కానీ అధ్యయనం చేసిన వాళ్ళు ఇంకా మనకు కనిపించటం లే. ఎందుకు, ఏమిటి దానికి కారణం మీరు తెలుసుకుంటే రేపు పొద్దున్న మనం ప్రాణప్రతిష్ఠ చేయబోయేటువంటి స్మర్తిగామి సిద్ధక్షేత్రం వెనకాతల ఎన్ని వేల మంది మహర్షుల యొక్క తపశక్తి మీకు అండగా ఉండబోతోందో అర్థమవుతుంది. నేను వాడిన మాటలు అర్థం చేసుకుని వాడుతున్నాను. నేను ఎన్ని వేల మహర్షుల యొక్క తపశక్తి, వేల మహర్షులు అనే పదమే వాడుతున్నాను తెలిసి. నేను రేపు ఇక్కడ ప్రాణప్రతిష్ఠ జరగబోతోంది, అందులో డౌట్ ఏమీ లేదు. అది చేయటంలో నా గొప్పతనం లేదు, మీ గొప్పతనం లేదు, అది జరగవలసి ఉంది. సిద్ధిసాయి కంటే ముందున్నటువంటి ఒక మహావ్యక్తి, ఏ మహావ్యక్తి అయితే వెంకటేశ్వర స్వామి యొక్క అవతారానికి కారణమయ్యాడో, అర్థం చేసుకోండి చాలా జాగ్రత్తగా, వ్యక్తి యొక్క స్థాయి. హీ ఆల్డర్డ్ వెంకటేశ్వర స్వామిని నువ్వు అలా ఉండిపోయా శిలారూపంలో, లేకపోతే పన్ను జరగటం లేదు ఈ కలియుగంలో మాది అని ఆ గురువు చెప్తే ఉండిపోయాడు అలాగే శిలారూపంలో వెంకటేశ్వర స్వామి. అటువంటి వ్యక్తుల యొక్క ఆకాంక్ష రేపు ఫలించబోతోంది. కానీ మా కాలేజీలో తమాషా జరిగింది, కంప్యూటర్ కోర్సు పెట్టారు, ఎయిర్ కండిషన్స్ రూమ్స్ పెట్టారు, పీహెచ్డి చేసినటువంటి మా కొలీగ్ని ఒక అతను ఫిజిక్స్ లో కంప్యూటర్ ఇన్ఛార్జిగా వేశారు. అతని సబ్జెక్టు మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది కనుక అతను కూడా కంప్యూటర్ టెక్నాలజీ నేర్చుకున్నాడు. నేర్చుకున్న తర్వాత మా కాలేజీలో ఉన్నటువంటి లెక్చరర్స్ కి ఒక నోటీస్ వచ్చింది, మీరు ఎవరైనా కంప్యూటర్స్ నేర్చుకోదలుచుకుంటే ఫ్రీగా నేర్చుకోవచ్చు, అద్భుతమైనటువంటి ల్యాబ్, ఒక 50-60 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ల్యాబ్ తయారు చేశారు, ఏసీ ల్యాబ్స్, ఎండాకాలంలో నేర్పుతాము అన్నారు. నోటీస్ వచ్చింది, ఎండాకాలంలో ఎవరైనా కంప్యూటర్ టెక్నాలజీ కానీ కంప్యూటర్ సిస్టమ్ ఆపరేటింగ్ అయితే కంప్యూటర్ మీరు నేర్చుకోదలుచుకుంటే నేర్చుకోండి, ఫ్రీగా నేర్పబడుతుంది. ఎండాకాలంలో, ఎండాకాలం ముందు వచ్చింది నోటీస్. మీరేం మా జవాబు ఉంటుందని ఆశిస్తున్నారు? మీరు కంప్యూటర్ ఫ్రీగా నేర్పుతాం మా కాలేజీలోనే, ఏసీ రూమ్స్ అన్ని ఎండాకాలం సెలవుల్లో, మేమెవరూ కూడా నేర్చుకుంటామని ముందుకు రాలే. కారణం ఏంటి అంటే దాని కింద ఒక చిన్న లైన్ పెట్టాడు మేనేజ్మెంట్ వాళ్ళు, మీరు నేర్చుకున్నటువంటి కంప్యూటర్ విద్యను మాకు అవసరమైనప్పుడు మీరు ఉపయోగించుకోనివ్వాలి అది వాళ్ళు చెప్పింది. మేమెవరూ నేర్చుకోలే, ఆ నేర్చుకునే వాళ్ళు నేను ఒకని. అలాగే జరుగుతుందా ఇక్కడ కూడా మీ నిర్ణయం. స్మృతిగాని సిద్ధక్షేత్రము అంటే అర్థం ఏంటో నాకు తెలియకపోతే చెప్తున్నాను. స్మృతిగాని అంటే అర్థం ఏంటి అంటే మీరు పిలవగానే పలికేటటువంటి వాడు, పిలవగానే పలికేటటువంటి దైవం ఒకడు కలియుగంలో ఉన్నాడు అని చెప్పుకుంటూ ఉంటాం. ఎవరది కదా ఆయనకి ఆర్డర్ ఇవ్వగలిగినటువంటి వ్యక్తి యొక్క క్షేత్రాన్ని రేపు మనం స్థాపించబోతున్నాం. వెంకటేశ్వర స్వామిని నువ్వు అలా స్మర్తిగానిగా ఉండు అని ఆదేశించాడు, రిక్వెస్ట్ చేశాడు. అది స్నేహితుల మధ్య జరిగేటటువంటి మాటలవి. అటువంటి వ్యక్తి స్థాపించేటటువంటి ఒక సిద్ధ క్షేత్రాన్ని ఈనాడు ఇక్కడ మనం పెడుతున్నాం, ఉపయోగించుకుంటామా లేదా అంటే, ఇందాక నేను చెప్పాను మా కంప్యూటర్ టెక్నాలజీ లాగే వాళ్ళు రెడీ అయ్యే ఇవ్వటానికి, దాని తర్వాత కింద ఒక మాట చేపిస్తారు, సరే మేము చేశాం కదా మీకు, మీరు మీద మాకేం చేస్తారు, మేము మీకు కావాల్సి వచ్చినప్పుడు ఆదుకున్నాం, మేము మీకు కావాల్సి వచ్చినప్పుడు సహాయపడ్డాం, ఓకే. మరి ఎప్పుడైనా మాకు సహాయం కావాల్సి వస్తే మీరేమైనా మాకు సహాయం చేస్తారా? చెయ్యకపోయినా చేస్తారు వాళ్ళు. మా గురుదేవుల దగ్గరికి మాలో చాలా మంది వెళ్తూ ఉండేవాళ్ళం. ఆయన ఎప్పుడు ఒకే మాట అంటూ ఉండేవాడు మమ్మల్ని చూసి, మా పని నువ్వు చేసినా చేయకపోయినా నీ పని నేను చేసి పెడతాను. గురు అంటేనే అది బేరం ఏం పెట్టడు, కానీ అక్కడ చిన్న ఒక ఆనెస్టీ అంటానే ఒక మానవత్వం. ఒక వ్యక్తి దగ్గర నుంచి మన మానసిక అశాంతత కానీ, మన భౌతిక జీవితంలో ఉన్నటువంటి దుర్భరతలు కానీ, అనేక రకాలైనటువంటి బాధను మనం పోగొట్టుకోగలిగినప్పుడు వారు మన నుంచి ఏం కోరుకుంటున్నారో అది కూడా మనం వాళ్ళకి అందజేయటానికి కావాల్సిన ప్రయత్నాలు చేస్తాను అని అంటే వాళ్ళు ఎంత పులికిస్తారు ఊహించుకోండి మీరు. అంచేత ఈ స్మర్తిగాని సిద్ధక్షేత్రంలో మీరు ఏదైనా కోరుకోండి, మాకు అభ్యంతరం లేదు, ఇచ్చేది వాళ్ళు, తీసుకునేది మీళ్లు. మధ్యన పూజారిని నేను పెట్టడం లేదు, చేటి నాకు చాలా అనుభవం, నేనే అడుగుతలేను కొంతమందికి. నేను ఇక్కడ ప్రకాష్ ఉన్నాడా? ఇక్కడ ఇంకే ఉన్నాడు లేదు, అది నేనే అడుగుతలేను ప్రకాష్ కి. బిడ్డ పూజారి దేవుడు వరం ఇచ్చిన పూజారి వరం ఇవ్వడు. అంచేత ఈ స్మర్తిగాని సిద్ధక్షేత్రంలో పూజారి ఉండడు. ఎప్పుడు పూజారి ఉన్నాడు మీకు? మీకు గురువులకి మధ్య వారధిగా పనిచేసేటటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వారధిగా పనిచేసేటటువంటి ఆ ఒక వ్యక్తి పూరే అగ్ని, అగ్నిదూతం పురోదరే. అగ్నినే మనం దేవతల వరకు మన భావన, మన కోరికను అందజేయటానికి వీలుగా చేసేటటువంటి మీడియంగా మనం వాడుకుంటున్నాం. మీరు అగ్నికి చెప్పుకోండి, వ్యక్తులకి చెప్పుకోవలసినటువంటి అవసరం లేదు. అది మీరు చెప్పండి, ఇంత స్పష్టంగా ఎందుకు చెప్తున్నాను అంటే ఆశ్రమాలకి కొదవ లేదు, ఆధ్యాత్మికతకి కొదవ లేదు. కానీ వైజ్ఞానిక ఆధ్యాత్మికత ఇంతవరకు ప్రపంచంలో పుట్టలేదు. సైంటిఫిక్ రిలీజియన్ మనం ఏం చేస్తున్నాం, ఆ చేస్తున్న దానికి ఫలితాలు ఏమిటి, అది మనకి ఎందుకు ఫలించటం లేదు అన్న దానికి ఆన్సర్ మీకు ఖచ్చితంగా ఈ శ్రీ హంసరామ ఆశ్రమంలో దొరకబోతున్నది. మనం గురువులకి ఇచ్చేటటువంటి మాట అది. మీరు స్మర్తగానులు అడగ్గానే వరాలు ఇచ్చేస్తారు. ఎవరిని అడగాలి మీరు? ఇక్కడ వచ్చి ఒక ఆశ్రమంలో ఉన్నటువంటి గురువుని అడగండి. ఎవరిని అడగాలి? అగ్నిని అడగండి. అగ్ని ఎప్పుడు నిరంతరము అనుక్షణము రెడీగా ఉంటాడు మీ కోరికలు భగవంతుడికి తీసుకువెళ్తానికి. అతను మన పూజారి, ధూమి ఉంది అక్కడ. అగ్నిని అడగటం కదా మీరు నేర్చుకోవాలి. ఆ అడగటానికి నేర్చుకోవాల్సినటువంటి కార్యక్రమాలు అవి కూడా రేపు పొద్దున్న 4 గంటలకు మనం కార్యక్రమాలు మొదలెడతాం. మీరందరూ కూడా అందులో పాల్పంచుకోవాలి. చాలా విశాలంగా ఉంటాయి కార్యక్రమాలు, కష్టంగా ఉండవు కానీ కొంచెం మానసికమైనటువంటి శ్రమ మీరు చేయాల్సి ఉంటుంది. అది రేపు పొద్దున చెప్తాను నేను మీకు. కానీ మామూలుగా మీరు అగ్నిని ఉపయోగించుకునే విధానం ఏమిటి అంటే, కొబ్బరికాయ ఒకటి తీసుకోండి, ధూమి చుట్టూ 11 సార్లు తిరగండి. మీ మనసులో ఉన్నటువంటి కోరిక ఏంటో స్పష్టంగా చెప్పుకుని, చెప్పుకున్న తర్వాత ఆ కొబ్బరికాయను అలాగే తీసుకొచ్చి 3 గుళ్ళు ఉంటాయి అక్కడ. సొరకాయ స్వామివారిది, రెండవది శుద్ధి సాయిబాబాది, 3వది వెంకయ్య స్వామిది. 3 వేరువేరుగా మీకు అనిపించిన ఆ 3 ఉన్నటువంటి ఏకత్వము త్రిశూలం ఉంది. మీరు చూసి ఉంటారు కదా త్రిశూలంలో 3 ఉంటాయి. కానీ ఆ 3 మళ్ళీ ఎక్కడ ఉంటాయి? ఒకదానికే కలిసి ఉంటాయి. ఆ ఒకదానికే కలిసి ఉన్నటువంటి ఆ త్రిమూర్త్యాత్మకమైనటువంటి గురు యొక్క అనుగ్రహానికి చెప్పుకోండి, మీరు నిర్ణయించుకోండి. మనస్ఫూర్తిగా మనసులో ఏ విధమైనటువంటి సంకోచము లేకుండా నిర్ణయించుకుని మళ్లీ ధూమి దగ్గరికి వెళ్లి 12వ సారి తిరిగి ధూమిలో వేసేయండి. అంటే మీరు చేయాల్సింది పూజారం ఏమి అడగాల్సిన పని లేదు. పూజారి మీకు ప్రసాదాలు ఇవ్వడు అక్కడ, ఎవడు ఏమీ చేయడు. మీకు మీరే పూజారులు. గురువుకి అగ్నికి మధ్య ఎవ్వరు రారు. ఇన్నాళ్ళు గురువుల దగ్గరికి వెళ్లి, గుడి దగ్గరికి వెళ్లి, ఆశ్రమాలకు వెళ్లి నేను చూసింది ఏంటి అంటే ఇది అడ్డు. ఈ అడ్డుని ఇక్కడ తొలగించి వేస్తున్నాం. ఇంకా మీ ఎబిలిటీ అది, మీ భావన ఎంత ఉంటుందో. వెంకయ్య స్వామిని, ఆయన ఇచ్చినటువంటి ఊదిని ఉపయోగించుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వెంకయ్య స్వామి గురించి ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ క్షేత్రానికి ఈ అదృష్టం పట్టడానికి కారకుడు వెంకయ్య స్వామి. ఆయన కోరుకున్నాడు ఇక్కడ ఇలాంటి స్థితి రావాలి అని. వజ్ర సంకల్పం కనుక ఆయనది. ఆయన లెక్క సరి చూసుకుంటామన్నాడు తర్వాత మళ్లీ వచ్చి. నా ఉద్దేశంలో ఆయన లెక్క సరి చూసుకున్నప్పుడు మన హంసరామాశ్రమంలో ఉన్న వాళ్ళని చూసి ఆయన ఆనందిస్తే బాగుంటుంది అని. నా లెక్క ఈక్వేషన్ కి వీళ్ళు సరిపోయారు, నేను అనుకున్నట్టే వీళ్లు ఇక్కడ జీవిస్తున్నారు, నేను అనుకున్నట్టే ఇక్కడ వీళ్లు తమ ప్రణాళికను రూపొందిస్తున్నారు. ఏమిటి ఆ ప్రణాళిక? వెంకయ్య స్వామి అనుకున్నటువంటి ప్రణాళిక మొట్టమొదటి నేను చెప్పాను కదా, ఇంతది అగ్నిని ఉపయోగించుకోండి. ఎప్పుడు ఒక అగ్నిని వెలిగించుకుని ఒక కొరికి ఎప్పుడు తిరుగుతూ ఉండేవాడు పరిశీలాగా పట్టుకుని. ఆయన ఈ ఊళ్ళ వాళ్ల వాడలా ఆయన తిరిగాడు. ఆయన అగ్నికి చెప్పుకోండి మీరు, ఇంకెవరికి చెప్పుకోవాల్సినటువంటి పని లేదు. ఈ అగ్ని ద్వారా ఎవరికి చెప్పుకుంటున్నారు మీరు? గురువు బ్రహ్మ, గురువు విష్ణు, గురువు దేవు మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమ. ఈ గురువే స్మత్తుగామి అనుభవించండి ఆ గురువు యొక్క అద్భుతమైనటువంటి సర్వసమర్థత. కానీ అద్భుతమైనటువంటి సర్వసమర్థత అందరికీ ఎందుకు పనిచేయటం లేదు? మరి మేము అడిగిస్తున్నాం కదా మాస్టారు, అందరికీ ఎందుకు అయిపోవటం లేదు? అయిపోతే బాగుంది కదా. ఇప్పుడు మేము ఇంటికి గడిపోగానే మా ఇళ్లన్నీ కూడా బంగారపు వజ్రాలతో తాపడాలు అవి చేసి ఉంటే ఎంత బాగుంది. చేయగలడా గురువు? చేయగలడు, ఖచ్చితంగా చేయగలడు. కానీ చేయడు. చేయగలడు చేయడం ఎందుకు అనేదానికి వెంకటేశ్వర స్వామి ఒక చిన్న ఉదాహరణ ఇచ్చాడు. ఒకసారి ఆయన ఒక ఊరు దగ్గర బయట కూర్చున్నాడు. ఎప్పుడు ఇంటర్లోకి వెళ్లేవాడు కాదు ఆయన, చెట్టు కింద కూర్చున్నాడు. చెట్టు కింద కూర్చుని ఆయన ఆహారం తీసుకోబోతున్నాడు. ఆయన శిష్యులకు అంతా ముందు పెట్టేశాక తర్వాత ఆయన ఆహారం తీసుకోబోతాడు. తీసుకోబోతుంటే ఒక యానాదామ వచ్చింది, ఆమెతో పాటు యానమండ కూడా పిల్లలు వచ్చారు. స్వామి ఆకలి అంది. పెట్టండరా, మైసూర్ మహారాణి వచ్చింది అన్నాడు ఆయన. శిష్యులు పెట్టారు. పెడితే ఆమెను తిరిగి యానాది ఆమెని యనమండూరు పిల్లలు ఉన్నారు కదా అక్కడ, ఆ యనమండూరు పిల్లలు ఎగబడి తినిస్తున్నారు. రెండోసారి పెట్టారు, మూడోసారి పెట్టారు. తల్లిని తినేటల్లే పిల్లలు తినిపిస్తున్నారు. సరే అలాగో అలాగా యనమండూరు పిల్లలకి ఆ యనాదానికి తిండి పెట్టి ఏమమ్మా సరే అని కొత్త బట్టలు పెట్టించి ఆవిడికి పంపించాడు. తర్వాత తను తిన్నాడు. ఇప్పుడు తులసమ్మ ఉంది అక్కడ. ఆవిడ ఎప్పుడు ఈయన క్వశ్చన్ చేసేది కాదు, ఈవిడికి నేర్పేది కాదు ఈయన ఎలా ఉండాలో, యానాదానికి కొత్త బట్టలు పెట్టచ్చు పెట్టకూడదు, నువ్వు తింటూ ఉంటే ఆవిడెవడో వస్తే మధ్య నీ తిండి ఆవిడికి పెట్టేయటం ఏంటి, నీకు వేరుగా స్పెషల్ గా పెట్టాలి కానీ అందరితో పాటు నువ్వు తింటావు ఏంటి, నువ్వు తినేది పక్క వాళ్లతో పాటు తింటున్నా కూడా వాళ్లకంటే వేరుగా నువ్వు తింటే కదా నీ గొప్పతనం వాళ్ళకి తెలిసేది, అలాంటి లక్షణాల పాపం ఆవిడికి లేవు తులసమ్మకి. ఊరుకుంది ఆయన పెట్టేస్తూ ఉంటే చేతి నుంచి, ఆయన తింటున్న దాంట్లో నుంచి ఆయన అది వాళ్ళకి వాళ్ళకి పెట్టేశాడు. తర్వాత అడిగింది ఏమని, జాగ్రత్తగా అర్థం చేసుకోండి, మన కోరికలు ఫలించబోవటానికి మనమే తప్పు చేసుకుని మనమే అడ్డుపుల్లలు వేసుకుని గురువుని తిడితే ఏం లాభం. కానీ అడ్డుపుల్లలు తీసుకుంటే చాలా సులభం, ఇలా వెళ్తూ ఉంటే అడ్డొచ్చింది ఏం చేయాలి, అడ్డమైనా తీసేసుకోండి మీకు ఓపిక ఉంటే. ఓపిక లేదు పక్కన వెళుతుంది, అడ్డు తొలగించుకోవటానికి కూడా మీకు కష్టపడకల్లే, ఇలా వెళ్తే అడ్డొచ్చింది అలా వెళ్ళి ఇలా వెళుతుంది. కానీ ఏది అడ్డుకుంటుంది అన్నది తెలియాలి మీకు. అందుకని ఈ సంఘటన చెప్తున్నాను నేను. ఏం చేసింది ఆవిడ, నిజంగానే కిందటి జన్మలో ఆవిడ మైసూర్ మహారాణియే, నిజంగానే ఆవిడ మైసూర్ మహారాణియే. చెలికెత్తలు ఉండేవారు ఉయ్యాల్లో కూర్చుని, చెలికెత్తలు ఉయ్యాలు ఊపుతూ ఉంటే చెలికెత్తలకు పెట్టకుండా తను తినేసింది. చివరికి ఏమైంది మైసూర్ మహారాణి, నువ్వుతో చేస్తాం మనం చాలా గొప్పతనం అనుకుంటాం, మనం గొప్పగా జీవించటం, వెండి ప్లేట్లలో తింటడం, పెరుగు అన్నం తినడం, పక్క వాళ్ళకి లేకుండా మీరు గొప్పవాళ్ళు అనుకున్న వాళ్ళకి వడ్డించటం, ఎక్కడ వెళ్తున్నారో మీరు చూసుకోండి, మీరు వడ్డించిన వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్తున్నారో మీరు చూసుకుంటే మరి అలాంటి పనులు మనం చేయం కదా. జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. స్మృతిగామి క్షేత్రంలో సిద్ధక్షేత్రంలో ఎరువేస్తాం మనం పంటలకి వాటికి, ఏ ఉద్దేశంతో ఎరువేస్తాం మనం పంటలకి వాటికి, పంట బాగా పండుతుందని. కానీ పంట ఒకటే అభివృద్ది కాదు, దాంతోపాటు కలుపు ముక్కలు కూడా పెరుగుతాయి. ఏం చేసుకోవాలి మీరు జాగ్రత్తగా, కలుపు ముక్కల్ని ఎరువేసుకోవాలి. ఖచ్చితంగా మీరు ఎరువు వేస్తే కలుపు ముక్కలు పెరుగుతాయి. ఒక్కొక్కసారి మీరు ఏ వృక్షానికైతే లేకపోతే ఏ పంటకైతే ఎరువు వేశారో దానికంటే ఎక్కువ బాగా ఏపుగా అందంగా కలుపు ముక్కలు పెరుగుతాయి. అందంగా ఉంది కదా అని కలుపు ముక్కను ఉంచుకుంటాము మనం, ఉంచుకోము. కానీ మనం మన నిత్య జీవితంలో మన మనస్సుకి ఏది ఆహ్లాదకరంగా ఉందో అది చేస్తాం మనం. మనస్సుకి ఏది ఆహ్లాదకరంగా ఉందో చేస్తే గురువు అనుగ్రహం మీకు లభించదు. బుద్ధికి ఏది ఆహ్లాదకరంగా ఉందో తెలుసుకుని చేస్తే గురువు అనుగ్రహం లభిస్తుంది. మరి మాకు తెలియదు ఏది మంచిదో, అబద్ధం. రోజుకి 8 గంటల సేపు గాయత్రీ మంత్ర జపం చేయటం మంచిదా, రోజుకి 4 సార్లు సినిమాలు చూడటం మంచిదా, ఇందులో ఏది మంచిది తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే నిజంగా ఉండొచ్చు, కొంతమంది చేతులు ఎత్తండి. ఏది మంచిదో మీకు తెలియదు పాపం, మీరు చాలా అమాయకులు, మీకు తెలియదు. ఏంటి మీకు తెలియదు, రోజుకి 8 గంటల సేపు గాయత్రీ మంత్ర జపం చేయటం మంచిదా, రోజుకి రెండు సినిమాలు చూడటం మంచిదా? నాకు తెలియటం లేదు మాస్టర్, ఇది పెద్ద సమస్య అయితే ఏది మంచిదో అని తెలియటం లేదు. ఉన్నారు ఎవరైనా ఇక్కడ? ఇంత చెప్పండి కాస్త, ఆలోచించి చెప్తారు జవాబు. తెలుసు మీకు ఏది మంచిదో, తెలిసి చెయ్యకుండా ఎందుకు మీరు గురువుల మీద పడతారు అనవసరంగా? అర్హత ఉందా మీకు గురువు మీద పడేటువంటి అర్హత? అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యం. ప్రతిజ్ఞ చేశాడు గురువు, మామూలు గురువా, జగద్గురువు ప్రతిజ్ఞ చేశాడు, నీ యొక్క యోగము నీ యొక్క క్షేమాన్ని నేను చూసుకుంటాను, మోస్తాను అన్నాడు. చూసుకుంటాను అనలే, చాలా జాగ్రత్తగా వాడతారు గురువుల మాటలు. చూసుకుంటానలే, యోగక్షేమం వహామ్యహం, నీ యొక్క యోగక్షేమాలను నేను మోస్తాను. ఇప్పుడు అనన్యాశ్చింతయంతో మాం, ఇంకా ఏ విధమైనటువంటి ఆలోచన లేకుండా నువ్వు నా గురించే ఆలోచిస్తే, నీవు నావైతే చూస్తే నేను నీవైతే చూస్తానన్నాడు సిద్ధిసాయి. నువ్వు నా గురించే ఆలోచిస్తూ ఉంటే నీ యొక్క బాధ్యత నాది, నువ్వేమి కంగారు పడక్కర్లేదు. నేను అనేక సార్లు అనేక రకాలుగా ఉదాహరణ ఇస్తాను నా జీవితం నుంచే. ఒంగోలులో నా సీతా మహాలక్ష్మి గారి ఇంటి నుంచి వాళ్ళ తమ్ముడి ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. దగ్గరే ఇల్లు, మధ్యలో లాయర్పేటలో షిర్డీ సాయి టెంపుల్ ఉంది. పొద్దున్న 5:30 or 6 o'clock ఎప్పుడు బయలుదేరాను నేను. వాళ్ళ ఇంట్లో ఏదో చిన్న పుస్తకం తీసుకురావాలి నేను, అంతే. ఇంకా మామూలుగా ఇలాగే అప్పుడు ఉన్నటువంటి బట్టలు ఏదో బుషర్ట్ వేసుకుని బయలుదేరాను నేను. దాని షిర్డీ సాయి మందిరం కనిపిస్తే సహజంగా ఆకర్షణ లోపలికి వెళ్ళాం. లోపలికి వెళ్తే కొబ్బరికాయ వేయాలి ధూమిలో అనిపించింది. ఏమంటుంది, పొద్దున్న 5:30 ఏదో పుస్తకం తీసుకుని వెళ్దాం అనుకున్నప్పుడు జేబులో పర్స్ పెట్టి వెళ్ళాం కదా, లేదు లేదు అని గుళ్ళోకి వెళ్ళాం. గుళ్ళోకి వెళ్ళి ప్రదక్షిణ చేసి ధూమికి ప్రదక్షిణ చేస్తున్నాం. అక్కడ రెండు పెద్ద తార డబ్బాలు ఉన్నాయి ఖాళీవి, ఇందులో కొబ్బరి చిప్పలు పడవేసి ఉన్నాయి. ఆ కిందటి రోజు గురువారం నిండిపోయిందిట ధుని, అంచేత ఎవరైతే కొబ్బరి చిప్పలు వేయటానికి వీలు లేకపోయిందో వాళ్ళు ఆ కొబ్బరి చిప్పులన్నీ అందులో ఆ డబ్బాలో ప్రవేశించారు. 200, 300 ఉన్నాయి, నాకు లెక్క తెలీదు. నేను ఆ పక్కన వాళ్ళ తమ్ముడు బయటకు వచ్చేస్తూ ఉంటే అడిపించింది వెనక్కి, ఈ ధునిలో వేసి పొందరా అని. ఒక కొబ్బరి చిప్పు వేయలేకపోయాను అని నా బాధ. 200 కొబ్బరి చిప్పలు వేసుకున్నాను, కొబ్బరికాయలు వేసుకున్నాను. స్మర్తుగాని ఆ క్షణానికే కావలసినటువంటి పరిస్థితి ఆయన ఇచ్చేస్తాడు. కానీ కండిషన్ నేను చెప్పాను కదా, భారం ఆయన మీద వదిలేవా లేకపోతే నా పర్స్ ఎక్కడ ఉందో అని చూసుకున్నావా? కండిషన్ అది, నీ పర్స్ మీద నీకు నమ్మకం ఉంటే నీ పర్స్ ఎంత ఉంటుందో అంత కొబ్బరికాయ కొండు. నీ పర్స్ వదిలేసావు, కోడికి ఎవరికి అప్పచెప్పావు? సాయికి అప్పచెప్పావు. అక్కడ ఉన్న కొబ్బరికాయలన్నీ నీవే అయిపోయాయి. ఒక చిన్న ఉదాహరణ, అంతకంటే ఏం లే. అనన్యాశ్చింత మీకు ఉన్నదా అదొక్కటి క్వశ్చన్ చేసుకోండి. అతని బాధ్యత ఆయన తీరుస్తాడు, కానీ అనన్య చింత లేకుండా అతని బాధ్యత ఆయన తీర్చినంత తీర్చలేడు. ఇంత పెద్ద వైర్ తీసుకొచ్చాను నేను, కేవలం మధ్యలో 1 cm కదా కట్ అయిపోయింది కనెక్షన్ కి, ఎంత అన్యాయం. 50 km వైర్ తెచ్చుకున్నాను నేను, కానీ మధ్యలో ఎంత పోయింది? 1 cm కూడా అక్కర్లే. ఫ్రాక్షన్ ఆఫ్ ఎ మిల్లీమీటర్ కూడా కనెక్షన్ బ్రేక్ అవుతే మీ కరెంటు రాదు. ఈ సిద్ధక్షేత్రంలో కూడా మీరు రేపు ఆ సిద్ధక్షేత్రాన్ని ఉపయోగించుకుంటున్న క్షణాలలో నేను చెప్పింది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ప్రతిరోజు 24 గంటలు మీరు అనన్య చింత చేయగలరా చేయలేరా నాకు అనవసరం, గురువునికి అనవసరం, వాళ్ళకి తెలుసు చేయలేరని. అక్కడికి ప్రవేశించిన తర్వాత మాత్రమే మీ బాధ ఏదో ఒకసారి అనుకోండి, మీ కోరిక ఏదో ఒకసారి అనుకోండి, తర్వాత ఇంకెక్కడ ఉండాలి? గురువుతో నింకి పెట్టుకోండి. 11 సార్లు ఆ గురువుతోనే అనన్య చింత, గురువు దగ్గరికి వచ్చి గురువు సమ్మఖంలో అనన్య చింత, మళ్లీ ధూని దగ్గరికి వెళ్ళినప్పుడు అనన్య చింత. ఈ అనన్య చింత కనుక మీరు పెట్టుకుని ఆ ధ్వనిని ఉపయోగించుకోగలిగితే నిజముగా ఇది స్మర్తగాని సిద్ధక్షేత్రముగా మీకు ఫలితాలు ఇస్తుంది. రెండో స్టెప్ చేసాం అది. కానీ స్మర్తగానే సిద్ధక్షేత్రము పెట్టవలసినటువంటి అవసరం ఏమిటి? ఎందుకు ఇప్పుడు ఇంత మనకి ఆతృత? అందరి కోరికలు మనం తీర్చేయాలా? మనం తీర్చటం లేదు, గురువులు తీర్చబోతున్నారు. తీర్చబోతున్నటువంటి వాళ్ళకి ఎందుకు ఇంత ఆతృత? అందరి కోరికలు తీర్చేయాలి, అందరికీ వాళ్ల యొక్క ఉనికిని తలపాలి అనేటటువంటి ఆతృత ఎందుకు వచ్చింది గురువులకి అన్న దాన్ని మనం అర్థం చేసుకోవటానికి ఇక్కడ ఒక ఆశ్రమం పెడుతున్నాం మనం. ఆ ఆశ్రమానికి ఒక పేరు పెట్టాం మనం, శ్రీ హంస రామ ఆశ్రమం. కొంచెం మీరు నాతో సహకరించి ఆశ్రమ నిర్మాణంలోనే మీరు చాలా సహకరించాల్సి వస్తుంది. ఆశ్రమ వాతావరణము పెంపొందించడానికి కూడా మీరు నాకు చాలా సహకరించవలసి వస్తుంది. ఎందుకు సహకరించవలసి వస్తుంది, ఏం చేయవలసి వస్తుంది అని చెప్పడానికి ఒక మహావ్యక్తి యొక్క జీవితంలోని రెండు సంఘటనలు చెప్తాను నేను. ఇద్దరు మహావ్యక్తుల జీవితం, అశోకుడు కళింగ యుద్ధం అయిపోయింది, మనసు మార్చుకున్నాడు, బుద్ధత్వాన్ని స్వీకరించాడు. స్వీకరించాక ఏం చేశాడు, తన కొడుకుని కూతుర్ని ఇద్దరిని కూడా విదేశాలకు పంపించాడు ఈ బుద్ధత్వాన్ని ప్రచారం చేయడం కోసం. సంఘమిత్ర అనేటువంటిది ఆ బుద్ధుడు యొక్క కూతురు పేరు. శిలోనికి ఒక్కత్తి వెళ్లి మొత్తం శిలోని పూర్వ కాలంలో ఒక రాజకుమార్తె ఒక్కత్తి వెళ్తామంటే మీరు ఊహించలేరు, ఈ కాలంలోనే మనం ఊహించలేం కాస్త కదా. అశోకుడి కాలంలో ఒక రాజకుమార్తె ఒక్కత్తి వెళ్లి ధర్మ ప్రచారం చేసింది శిలోన్లో. చేశాడు, రకరకాల స్థూపాలు పెట్టాడు, అంతా పెట్టాడు. ఎంత అశోకుడైనా ఎంత గొప్పవాడు అయినా చావు తప్పదు కదా, 85-86 ఏళ్ళు వయసుంది, చనిపోతున్నాడు. చనిపోతూ ఉంటే అతను బాధేసింది, ఇంతకీ నేను చేసింది ఏముంది, బుద్ధుడి యొక్క ధర్మ ప్రచారం నేను ప్రపంచం అంతా చేద్దాం అనుకున్నాను, కొంతమంది తీసుకెళ్లారు, ప్రపంచం అంతా చెప్పలేకపోయారు కదా, మరి ఏమవుతున్నప్పుడు ఇక్కడ అని చాలా బాధతో వ్యధతో చావు పోటీ ప్రాణం వచ్చాడు. నేను చేసిన సాధన అంతా తెలుసా అని అనుకుంటూ ఉంటే ఒక వెలుగు వెలిగింది ఆయన గదిలో. ఒక వెలుగు వెలిగి ఆయన గురువు ప్రత్యక్షమయ్యాడు. బుద్ధుడు ఆయన గురువు కాదు, అది గుర్తుంచుకోండి మీరు. తర్వాత మనం ఆలోచిద్దాం అంతా కూడా. ఏ గురువు అయితే అశోకుణ్ణి బుద్ధత్వాన్ని విష ప్రచారం చేయటానికి చూశాడో ఆ గురువు అశోకుడు చనిపోతున్నప్పుడు అతని ముందు ప్రత్యక్షమయ్యాడు. నీ మనస్సుని, నీ ధనాన్ని, నీ పిల్లల్ని, నీ శక్తి యావత్తు కూడా నేను చెప్పినటువంటి కార్యక్రమానికి నువ్వు ధారబోశావు, ఇది వేస్ట్ కాదు. తర్వాత జన్మలో ఆ తర్వాత జన్మలో కూడా ఏం జరుగుతోందో ఇదిగో చూడు, ఇంత మేడం చేయి ఇలా పెట్టాడు ఆ గురువు. చూశాడు ఆ గురువు 2000 సంవత్సరం తర్వాత ఉన్న ఒక డేట్. మనకి ఆ డేట్ కి చాలా దగ్గర సంబంధం వస్తుంది. మీరు నాకు సహకరిస్తే ఆ డేట్ 2000 సంవత్సరం తర్వాత వస్తుంది. ఎప్పుడో అశోకుడితో పాటు పనిచేసినటువంటి కొంతమంది వ్యక్తులు, అశోకుడితోనే కాకుండా ఇతర 7 మహర్షులతో పాటు పనిచేసినటువంటి వ్యక్తుల సమూహాలు కూడా ఒకచోట, 7 సమూహాలు వస్తాయి కదా, 7 ఋషులునే, ఆ 7 ఋషుల యొక్క శిష్యులు ప్రశిష్యులు వాళ్ళు వస్తారు. ఇలాగా ఈ 7 ఋషుల యొక్క గ్రూప్స్ ఒక విశాలమైనటువంటి ఆవరణలో, ఇప్పుడు ఒలింపిక్ గేమ్స్ అవి ఎలా జరగబోతున్నాయో ఎలా జరుగుతున్నాయో ఆ ఒలింపిక్ గేమ్స్ లాగే యాక్చువల్ గా అదే పంధాలో పేర్లు మారుతాయి. ఇది అసిస్టెడ్ గ్రూప్, ఇది విశ్వామిత్రుడు గ్రూప్, ఇది దూర్వాసుడు గ్రూప్, ఇది ఫలానా గ్రూప్, కర్దముడు గ్రూప్, ఇలాగా 7 ఋషుల యొక్క గ్రూపులు ఒక ఒలింపిక్ స్టేడియం లాంటి స్టేడియంలో 2000 సంవత్సరం తర్వాత కలవబోతున్నారు. కలుస్తారు వాళ్ళు. ఒలింపిక్స్ ఎక్కడ ఆగుతాయి? ఇండియా పార్టిసిపేట్ చేసినా చేయకపోయినా, చైనా పార్టిసిపేట్ చేసినా చేయకపోయినా ఒలింపిక్ గేమ్స్ ఆగాయా? ఎప్పుడూ ఆగవు. ఇది ఆగదు. కానీ 3 ఋషుల యొక్క శిష్యవర్గాన్ని సమీకరించి ఆ శిష్య వర్గానికి కావాల్సినటువంటి విషయాలను